அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வேபநகரே ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிகிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஸ்ரீயஃ காந்தாய கல்யாண நிதயே நிதயே அர்த்தினாம் ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீநிவாசாய மங்களம். முடிசால் கட்டி ஜப்பட் ஜாய் ஸ்ரீராம். பரம பவித்திரமேன ஸ்ரீ வேங்கடாச்சல மகாத்மம் ஸ்காந்த புராணம்லோனி வைஷ்ணவ கண்டம்லோ அத்தியந்த பிரமுகமேனதி. அந்தலோ பாகங்க ஸ்ரீமன்னாராயணுடு வேங்கடாத்ரி பைக்கு சேராடு. புட்டலோ நுஞ்சி பிரயாணமை வராகஸ்வாமி வாரு வகுளமாலிக ஆசிரமம்லோ ஆசிரியம் பொந்து அன்னாடு. அப்படி வகுளமாலிக எவரு ஏமிட்டி அனே அனுமானம் சௌனகாதுலுக்கு வச்சிந்தி. ఆ అనుమానాన్ని కూడా సూతుడు తీర్చిన కథ మీరు నిన్న విన్నారు. యశోదాదేవి శ్రీకృష్ణుడి వివాహం కళ్ళారా చూడలేకపోవటం వల్ల ఒక్క కోడలి చేత కూడా పెళ్లి సమయంలో అత్త అని పిలిపించుకోలేకపోయాననే బెంగ వల్ల కృష్ణుడిని వరం కోరుకుంది. యాంతే మతిహి సా గతిహి. అంత్యకాలంలో మన బుద్ధిలో ఏది ఉంటే అదే మన గతి అన్నారు. అందుకే మరణ సమయంలో మంచి సంకల్పం చెయ్యాలట. మరణం ఎప్పుడు వస్తుంది అది ఎవరికీ తెలియదు. కొంతమంది అదృష్టవంతులకి మహాత్ములకి రేపో మాపో మరికొద్దిసేపట్లోనో మరణిస్తామని తెలుస్తుంది, కానీ సామాన్య జీవులకి వాడికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను యావత్ జీవితం ఇక్కడే కూర్చుంటాను సుఖంగా ఉంటాను అనుకుంటాడు, కానీ ఈలోపు వాడు ఎక్కడికి వెళ్ళి ఏదో వస్తాడో వాడికే తెలియదు. జ్ఞానులు వేరు. నేను కొంతమందిని చూశాను కాబట్టి చెబుతాను. మా నాన్నగారు ఏమని చెప్పారు, తెల్లవారితే నేను ఉండను బ్రాహ్మీ ముహూర్తంలో అని చెబితే శుభ్రంగా మాట్లాడుతున్నారు, ఈయన ఎక్కడ పెడతారని అందరూ అనుకున్నారు. సరిగ్గా 5:30 గంటలకి తెల్లవారుతామని వెళ్ళిపోయారు. ఇలా కొద్దిమంది చెప్పగలరు. అలాగే మా బామ్మగారి చెల్లెలు ఉండేది కదా, మేము ఎరగం. అది ఏనాటి మాటది, మా నాన్నగారు రోజు చెప్పేవారు. మా బామ్మగారి చెల్లెలు అంటే మా నాన్నగారికి పిన్ని. ఆవిడ శుభ్రంగా భోజనం చేశాక రే నన్ను బయట పడుకోబెట్టంటారా మంచం వేసేందుక. శుభ్రంగా ఉన్నావు కదా బయట ఎదుగు పడుకోవడం అంటే మీకు ఎందుకు 12:45 నేను విమానంలో వెళ్ళిపోతున్నాను అంటే అన్ని ఇలాంటి కబుర్లు చెబుతుందిలే పిన్ని అనుకున్నారు వాళ్ళు. అయితే ఆవిడ మాట ఎవరు జవదాటేవారు కదా, ఆ రోజుల్లో పెద్దలంటే గౌరవం. ఓన్లీ ఆవిడ మాట కాదండం ఎందుకు, నువ్వు మంచం తీసుకెళ్ళి బయట వేసారు, ఆ మంచం పడుకోను కూడా లేదు, ఆవిడ కూర్చుంది దర్జాగా. వాడు చాలా మంచివాడు, ఈ చలపతిరావుని జాగ్రత్తగా చూసుకోండి అని మా నాన్నగారినేమో ఒకళ్ళకి అప్పగించింది. అంటే ఆయనకి అన్నం అడగడం తెలియదు, వేళకి అన్నం పెట్టమని కూడా అడిగేవారు కదా పాపం. నాలాగా నోట్లో వేలెడితే కొరకలేరు ఆయన. అందుకని ఇది వీడికి అన్నం పెట్టాను ఒకళ్ళకి, వీడికి ఏదో ఫలానా అయ్యాను ఒకళ్ళకి, నా మెడలో ఉన్న రుద్రాక్షమాలేమో ఫలానా వాళ్ళకి ఇమ్మని అందరికీ చెప్పి అందరూ చూస్తుంటే 12:45కి అలా కూర్చున్నప్పుడు కూర్చుంటే వెళ్ళిపోయింది. ఎంత విచిత్రమైన ప్రాణులు ఉన్నారండి భూమి మీద. నాకు విమానం వస్తుంది అని చెప్పిన వాడు లేదో వెళ్ళిపోయింది ఆవిడ. ఇలా నేను కూడా కొంతమందిని మహానుభావులను చూశాను. ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్ళిపోతామని సరిపల్లెని ఒక కుగ్రామం ఉండేది. ఆ కుగ్రామంలో కొంతకాలం పాటు మేము ఉండవలసి వచ్చింది. అక్కడ ఒక తండ్రి కొడుకు ఉండేవారు, ఇద్దరు వైష్ణవులే. మా నాన్నగారు వెళ్ళిపోతే వెళ్ళిన గంటలో నేను వెళ్ళిపోతానని కొడుకు చెప్పేవాడు ఎప్పుడు. తండ్రి కంటే 70 ఏళ్ళు ఉన్నాయి, కొడుకుకి 40 ఏళ్ళే. తండ్రితో పాటు కొడుకు ఎలా పెడతాడని కొందరు అనుకున్నారు, కానీ మాకు తెలుసు. ఒకరోజు ఆయన కాలువలో స్నానం చేస్తూ గట్టు మీద కూర్చుని సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసుకుని జపం చేస్తూ వెళ్ళిపోయాడు తండ్రి. తండ్రి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి వచ్చి కొడుకు ఒక గంట అక్కడ కూర్చుని గంట తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇవి మన కళ్ళ ముందు చూస్తూనే ఉంటాం, అయినా మనం పట్టించుకోం. కాబట్టి కొద్ది మందికి ఏమో వెళ్ళిపోతామని తెలుసు, కొందరికి ఎప్పుడు వెడతామో తెలియదు. కానీ పక్కన ఎప్పుడు మృత్యు ఉంటుంది. నిత్యం సన్నిహితో మృత్యు, నీ పక్కన ఎవరున్నా లేకపోయినా మృత్యువు మాత్రం పక్కనే ఉంటుంది. నువ్వు కట్టుకున్న భార్య ఉండకపోవచ్చు, నువ్వు అంటే ఇష్టపడే భర్త ఉండకపోవచ్చు, నీ పిల్లలు ఉండకపోవచ్చు, ఎవరు ఉండకపోవచ్చు సమయానికి, కానీ మృత్యుదేవత మాత్రం మన పక్కనే మిత్రుల్లో కూర్చుంటాడట. ది డియరెస్ట్ ఫ్రెండ్ నేనే అంటాడు వాడు, వాడు కనపడ్డు. అలాంటప్పుడు మనం మంచి సంకల్పం ఎలా చేయగలం? చచ్చేటప్పుడు నీ మనస్సులో ఏది ఉంటే అదే జన్మ వస్తుందని కదా చెప్పాము. మీ ఇంట్లో కుక్కను తలుచుకుని చచ్చిపోతే వచ్చే జన్మలో ఆ కుక్క యొక్క కడుపును పుడతావు. అప్పుడు నువ్వు బతికుండగా దాన్ని టామీ అన్నావు, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు డామీ అంటారు. నువ్వు ఏమి అని పిచ్చి ముక్కు వేసుకుని ఇలా అరుస్తూ కూర్చుంటావు. నీ ఇంట్లో వాడికి తెలియదు ఆ విషయం. కాబట్టి ఇంట్లో కుక్కను తలుచుకుని కుక్క అయి పుట్టడం, లేదా ఫలానా చోట ఉప్పల్లో నా ఫ్లాట్ ఉన్నది, ఆ ఫ్లాట్ ఫ్లాట్ అని తలుచుకుని తెచ్చిపోతే ఆ ఫ్లాట్ ముందు కాపలవాడిగా పుడతావు, లేదా ఇంట్లో ఏ పిల్లల మీద వ్యామోహం ఉంటే ఆ పిల్లల కడుపును మళ్ళీ పుట్టే దుర్యోగం రావచ్చు. ఏదో ఒక జన్మ వస్తుంది, మనం దేన్ని తెలుసుకుంటే ఆ జన్మ వస్తుందన్నమాట. ఎంత ఎందుకండి, అరటిపళ్ళు అంటే ఇష్టం. కొద్ది రోజు అరటిపళ్ళు అరటిపళ్ళు అరటి చెట్టు ఎంత బాగుంటుందో అనుకుని చచ్చిపెట్టాడు, అరటి చెట్టే పుట్టాడు. అరటి చెట్టు ఆయుద్దాయం తక్కువ, కొద్ది రోజులకి అరటి చెట్టు చచ్చిపోయాక మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు, ఏ జన్మ ఎత్తుతాడో తెలియదు. అందువల్ల ఏం చేయాలి, నిరంతరం తింటున్నా తిరుగుతున్నా రామ రామ లేక కృష్ణ కృష్ణ శివ శివ అని భగవన్నామం చేస్తే చచ్చిపోయేటప్పుడు ఈ నామం మనకి గుర్తుకొస్తుంది. అప్పుడు రామ అని వెళ్ళిపోయామంటే రాముడి దగ్గరికి వెళ్తాం, లేదా మంచి జన్మ వస్తుంది. కృష్ణ అనుకుని వెళ్ళిపోతే ఏ కృష్ణుడి దగ్గర హాయిగా సేవ చేసుకుంటూ బతికి ఉత్తమ జన్మ అయినా వస్తుంది, లేదా మోక్షం వస్తుంది. ఈ విధంగా పవిత్ర నామాన్ని జపం చేయాలి, ఇలాంటి భగవత్ కథలు వినాలి. మనకు అన్నిటికీ టైం ఉంటుందిట, అన్నం తినడానికి, పడుకోవడానికి, వాట్సాప్లు చూడడానికి. కానీ పురాణం వినడానికి, అయ్యో పురాణం వినడానికి టైం ఎక్కడ సరిపోతుందండి, ఈవినింగ్ సరిగ్గా ఎటు కాకుండా 6:20కి పెట్టారండి, పోనీ 6:20 కాకుండా 4:20కి పెడితే ఉద్యోగం టైం కుదరదు, అప్పుడేమో నిద్రపోతాడట. పోనీ 8 పెడితే అబ్బాయి 8 మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి కదండి, మరి ఎప్పుడు పెట్టమంటావు, నీకు ఏ టైము కుదరదే. నీ టైము నీ ఏము వేరేమో బట్టి మీద ఉంది, నీకు ఇష్టమైతే కష్టం ఉండదు అన్నారు అవునా. ఇప్పుడు మీ అందరు రావడంలా మీకు ఇష్టం ఉంది కాబట్టి వస్తున్నారు. కరెక్ట్గా 7 అయ్యేసరికి ఈ ప్రాంగణం అంతా కళకళలాడుతూ నిండిపోతుందంటే ఎక్కడెక్కడి నుంచో పరుగు పరుగున ట్రాఫిక్ని లెక్క చేయక ఉద్యోగాలలో అలసట చెందినప్పటికీ వస్తున్నారు. మీకు శ్రద్ధ ఉంది కనుక, యూట్యూబ్లో ఐట్యూబ్లో ఎంతోమంది చూస్తున్నారు, వాళ్ళకి ఆ సంస్కారం ఉంది కనుక అన్నిటికీ ఓపిక ఉంటుంది, కొందరికి పురాణం వినడానికి ఓపిక ఉండదు. అందువల్ల ఏమవుతుందన్నమాట, ఆ సీరియల్ చూస్తూ చచ్చిపోతారు. వచ్చేటప్పుడు జన్మలో ఆ సీరియల్లో నటించే వాళ్ళకి బట్టలు కుట్టేవాడు గాను, లేకపోతే వాడికి మేకప్ వేసేవాడు గాను, లేకపోతే కెమెరా పట్టుకునేవాడు గాను కుట్టే అవకాశం రావచ్చు, లేదా అది లేకపోతే అలా టీవీలో చూసుకుంటూ ఉండే దిక్కుమాల జన్మనే రావచ్చు. ఏ జన్మ వస్తుందో మరి తెలియదు. అందుకని నిరంతరం మంచి సంకల్పం చెయ్యాలి, భగవత్ కథలు వినాలి, భగవన్నామస్మరణం చెయ్యాలి, అప్పుడే మనకు ఉత్తమ జన్మ వస్తుంది. అదృష్టవశాత్తు యశోదాదేవి కృష్ణుడికి తల్లినవ్వాలి, కృష్ణుడి భార్యను నత్తాన్ని పిలవాలి అనుకుంటూ ఆయన దగ్గర వరం పొంది వెళ్ళిపోయింది. అందువల్ల ఈ జన్మలో ఒకుడమాలికగా పుట్టిందిట. ఆ ఒకుడమాలిక పరమ పవిత్రమైన సప్త ఋషుల ద్వారా భూలోకంలో జన్మించి వరాహ స్వామివారి ఆశ్రయం పొంది ఉంది. అదిగో ఆవిడ దగ్గరికి వెళ్ళి శ్రీనివాస ఆశ్రయం పొందు. ఆవిడ యశోదని నీకు తెలుసు, నీ కోసం ఎదురు చూస్తోంది, నువ్వు ఎప్పుడు వస్తావా అని. ఆవిడ ఆశ్రమంలో ఉంటే నువ్వు ఎందుకు అవతరించావో అవతారం పరిపూర్ణమవుతుంది అన్నాడు వరాహుడు. అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వు నవ్వుతూ ఒకడుమారికి ఆశ్రమం వెతుక్కుంటూ బయలుదేరాట. ఆవిడ ఆశ్రమం వెతుక్కోవడానికి అడ్రస్ పెట్టుకోవడానికి గూగుల్ మ్యాప్లు అక్కర్లా, కర్ణ పిశాచాలు అక్కర్లా. అంటే ఏమిటి, అందులో పెట్టేస్తాడనమాట, కారులో ఏదో నొక్కుతాడు, ఆఫ్టర్ 1 మైల్ టేక్ లెఫ్ట్,
ఆఫ్టర్ 100 యార్డ్స్ టేక్ రైట్ అని ఒక దిక్కుమాలిన పిశాచ్ ఉంటుంది, కర్ణ పిశాచ్. ఆ చెవి పిశాచని చెప్పవలసిన అవసరం లేకుండా ఆ రోజుల్లో ఒకళ్ళమాలిక ఆశ్రమం చాలా తేలిగ్గా తెలిసేదట. ఎందువల్ల? ఒకళ్ళమాలిక తన ఆశ్రమంలో నిరంతరం కృష్ణుడి సంకీర్తన చేసేది. ఆవిడ కృష్ణుడి గురించి పాడుతూ ఉంటే మొత్తం కొండంతా ఆ గానమాధుర్యంతో నిండిపోయేది, పరమ మధురంగా పాడేది ఆవిడ. అందువల్ల ఏమవుతుందన్నమాట, ఎక్కడ నుంచి కృష్ణుడి నామ సంకీర్తనం మధురముగా వినవస్తుందో అదే ఒకడమాలిక ఆశ్రమము అని అందరికీ అర్థమైపోయేది అనమాట. ఈయన వెళ్ళే సమయానికి అక్కడున్న ఒక గుడిసెల్లో నుంచి మధురమైన ఒక కంఠం వినబడుతోంది. ఆ ఒకడమాలిక ఎలా పాడిందో మనం వినలేదు, కానీ 1959 శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం అని ఒక సినిమా వచ్చింది. అందులో శాంతకుమారి వరుడు ఒకళ్ళమాలికగా వేసింది. ఎంత అద్భుతంగా పాడేసిందండి ఆవిడ. ఆవిడ పాడితే నిజంగా ఒకళ్ళమాలిక ఇలాగే పాడిందేమో అనిపించింది మనకి. ఆ కాలం చాలా గొప్ప కాలం. ఆ కాలంలో మహాత్ములంతా పుట్టారు, మంచి సినిమాలు తీశారు, అద్భుతమైన భాష, అద్భుతమైన కవిత్వం, పాటకి తగిన గానం, అందరూ ఆ కాలంలో మంచివాళ్ళంతా ఒకేసారి పుట్టి 1974 ఘంటసాల వారితో అందరూ ఎవరిదాని వాళ్ళు చూసుకు వెళ్ళిపోయారు. అంత మంచి కాలం ఆ కాలం. గోపాల నందగోపాల ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల. వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వీణుల విందుగ వేణుగానము వినితరింపగా వేచితిరా, వేచి వేచి వెన్న ముద్దవలే కరగిపోయేరా నా బ్రతుకు, కరగిపోయేరా నా బ్రతుకు, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల. వెన్న మీగడలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, వెన్న మీగడలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఇంట, పాలను మృచ్చిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్యా, ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా, ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిల్లచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా గోపాల నందగోపాల గోపాల గోపాల గోపాల
గోపాల నందగోపాల అని పిలిచింది ఎవరు? అమ్మలా పిలుస్తూ ఉండగానే శ్రీనివాసుడు వచ్చి అమ్మా అని ఆ గుమ్మం దగ్గర నిలబడ్డాడు. పర్ణశాలకు ఉన్నటువంటి తలుపు తట్టాడు. నిజంగా కృష్ణుడే పిలిచాడేమో అని అనుకుని ఆవిడ పక్కకు చూసింది. ఆయన కృష్ణుడే అయినప్పటికీ కృష్ణుడు నిజంగా వచ్చి పిలిచాడేమో అని ఒక భ్రమ కలిగిందో సంతోషమే కలిగిందో ఆవిడ వంగి పక్కకి చూసింది. ఎదురుగా గాయానికి కట్టుకట్టుకుని నీలమేఘఛాయా శరీరుడు పరమసుందరాకారుడు శ్రీనివాసుడు కనబడ్డాడు.
వెంటనే లోపలికి తీసుకొచ్చి శిష్యులతో పాటు ఆసనం మీద కూర్చోబెట్టి, నాయన కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్త, నీవెవరు, ఏం పని మీద వచ్చావు, ఈ గాయం ఏమిటి తండ్రి అంది. అప్పుడు ఆయన, నేనెవరినో నాకే తెలియదు, ఎందుకు వచ్చానో తెలియదు అన్నట్ట. పోనీ మీ అమ్మా నాన్న ఎవరు? నాకు అమ్మా నాన్న లేరుగా అన్నాడు ఆయన. పోన్లే, అమ్మా నాన్న లేకపోతే నేనే నీకు తల్లిని, ఈరోజు నుంచి తల్లి తండ్రి నేనే అన్నది ఆవిడ. అంటే నేను పుట్టుక లేని వాణ్ణి, అభవుణ్ణి, పరమాత్మని అని చెప్పకుండా ఆయన చెప్పాడు. అయినా వెర్రి తల్లి కనుక, మనలాగా అమాయకురాలు కనుక తల్లి తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయి ఉంటారు, అందుకే ఎవరో తెలియక ఆయన అలా ఉన్నాడు అనుకుని, సర్లే నాయన ఈరోజు నుంచి నేనే నీకు తల్లి తండ్రి అంది. నీకేమిష్టం అంటే నువ్వు ఏది పెడితే తింటాను, ఆ ఎదురుగుండ కృష్ణుడి దగ్గర నైవేద్యం పెట్టేదే అదంటే బాగా ఇష్టం అన్నట్ట. ఆవు పాలు పితికి తానే స్వయంగా కాచి రోజు తోడు పెట్టేది, తోడు పెట్టి చిలికేది. పూర్వం కుండలో కవ్వం పెట్టి చిలికేవారు. కవ్వంతో చిలకడం అనే ఒక ప్రక్రియ ఉండేదిలేండి. పూర్వం అన్నం వండడం, కూర వండడం, ఇటువంటి ప్రక్రియలు ఉండేవి పాపం. కర్రీ పాయింట్లు, ఆ తర్వాత అవి తిన్నాక వర్రీ పాయింట్లు ఉండేవి పాపం. బజార్ నుంచి తెచ్చుకునేవారు కాదు, సాధ్యమైనంత వరకు ఇళ్లలో వండుకునేవారు. ఎప్పుడైనా ప్రయాణంలో పూటకోళ్ళు ఇళ్లలో తినేవారు. ఇప్పుడు రోజు పూటకోళ్ళే, ఇంట్లో ఎన్ని చోట్ల వంట వండుతున్నారు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు తప్ప మిగతా వాళ్ళు ఎవరు వండడంలా, మిమ్మల్ని పొగడపోతే రేపు రారు, అందుకని కాస్త మీరైనా వండుతున్నారు అనాలి. అసలు అన్నం వండడం అనే ప్రక్రియ తెలియదు. అన్నమా దాన్ని ఎలా వండుతామంటే అని అడిగిందండి ఈ మధ్యన కొత్త కోడలో. వాట్ ఈజ్ మెంట్ బై అన్నం అంది. నాకు మెంటలైంది ఎవరు అంటే, బియ్యం ఎసట్లో పోయడం, కుక్కర్లో పెట్టడం, కనీసం అవి కూడా తెలియట్లేదు అన్నమాట. ఎంతకాలము బయట నుంచి తెప్పించుకోవడానికి అలవాటు పడిపోయిన జీవులు అయిపోయాం. పూర్వం చక్కగా మా అమ్మ కూడా కుండలో పాలు పోసి తోడు పెట్టి ఆ పెరుగు చిలికి అందులోంచి వెన్న తీసేది, చక్కగా ఆ వెన్న తింటే ఇలా నున్నగా తయారవుతాం. వెన్న తినకపోతే ఏముంది, దొన్నలా తయారవుతాం. ఆ వెన్న ఆవిడ స్వయంగా నివేదన చేసేది కృష్ణ పరమాత్మకి. ఆ వెన్న ఇష్టం అనగానే, నా తండ్రి మా కృష్ణుడికి ఇష్టమే నీకు ఇష్టం అన్నమాట, కృష్ణుడికి ఏది ఇష్టమో మా ఈ కుర్రవాడికి కూడా అదే ఇష్టం అని వెన్న గిన్నె పట్టుకొచ్చి పెడితే మొత్తం తినేసెట్టారు. కుండెడు వెన్న తిన్నాడు ఆయన. ఇవాళ కుండెడు వెన్న ఎవరు తింటారు? వాళ్ళు వెన్న పేరు చెప్తే అడిగిపోవడమే, కొలెస్ట్రాల్ట వీడి మొహం కదా, కొలెస్ట్రాల్ లేదు ఇంకో కొలెస్ట్రాల్ లేదు, శుభ్రంగా తినండి. వెన్న తింటే కొలెస్ట్రాల్ రాదు, కాకపోతే నడవకుండా పడుకుంటే వస్తుంది. ఈ దిక్కుమాలిన ఆహారాలు తింటే, జంక్ ఫుడ్లు తింటే ఇలాగా మనిషి బంకమట్లే తయారవుతాడు. ఇవాళ మన అనారోగ్యానికి మూల కారణం బదారు తిళ్ళి తినడమే. మ్యాగీ అండం, అప్పుడేమవుతుంది, నీ శరీరం ఎప్పుడూ బాగుపడదు. అదే చక్కగా వేళకి ఎంత వెన్న ఎంత మేగడ వేసుకు తిని ఏదో 4-5 కిలోమీటర్లు పరుగు పరుగు నడిచేస్తే అప్పుడు జీవితంలో అనారోగ్యం రాదు. నడిచే టైంలో నడవం, విశ్రాంతి తీసుకుంటాం. ఈ గదిలోంచి గదిలోకి నడవలే, ఇంకా నడవకపోతే శరీరం పాడైపోతుందండి. దానివల్ల కింద కూర్చోలేని దుస్థితి వచ్చేస్తుంది మనకి. ఏదో వార్ధక్యంలో కింద కూర్చోలేకపోతే అర్థమవుతుంది, కానీ పిల్లలు కూడా ఇవాళ కింద కూర్చోలేకపోతున్నారు. కూర్చుంటే ఒకండి ఎప్పుడు ఆయన చూడండి, జాంబవంతులు వారు హాయిగా కింద కూర్చోగలుగుతారు. మనం ఏమో పాతికాళ్ళ కుర్రవాడు, నాలాంటి పాతికాళ్ళ కుర్రాడు కూడా ఇవాళ కూర్చోలేకపోతున్నాడు. అంటే కారణం వ్యాయామం లేదు, మంచి ఆహారం లేదు, ప్రాకృతికమైన పదార్థాలు తినడం లేదు. శుభ్రంగా స్వామివారిలాగా వెన్న తినాలి. తిని ఆ తర్వాత, తల్లి ఎంతకాలమైంది, ఆహారం తిని ఆకలికి మాడిపోతున్న నాకు కడుపారా వెన్న పెట్టావు అన్నాడు. ఇంతకీ నీ పేరే పెట్టినాయన అంది. పేరు లేదుగా అన్నాడు. ఈ రోజు నుంచి మరి ఏమని పిలవాలి అని చుట్టుపక్కలున్న ఆ ఒకళ్ళ మాలిక యొక్క శిష్యులు అడిగారు. వాళ్ళంతా ఋషికుమారులు కదా, మరి ఏమని పిలవాలి, నీకు పేరే లేదు కదా అంటే, అమ్మ ఏ పేరు పెడితే ఆ పేరుతోటే నేను ప్రసిద్ధికి ఎక్కుతానన్నట్టే. ఒకళ్ళ మాలికకి పేరు పెట్టే అవకాశం ఇచ్చాడు. అప్పుడు ఒకళ్ళ మాలిక బాగా ఆలోచించి, డబ్బు లేదంటున్నాడు ఈయన, నిజంగా ధనవంతుడు అవ్వాలి, ఈ రోజు నుంచి శ్రీనివాసుడు అని పేరు పెడుతున్నానన్నది. ఇవాళ మనం శ్రీనివాస అని గోవిందుడిని పిలుస్తున్నామే, ఈ పేరు స్వయంగా ఒకళ్ళ మాలిక అమ్మవారు పెట్టింది. ఆయన ఎంత అదృష్టవంతుడు, ఆయన అదృష్టవంతుడు, ఆవిడ అదృష్టవంతుడు. జగన్నాయకుడికి శ్రీనివాసుడు అని ఆవిడ పేరు పెట్టింది, కావాలని ఆవిడ చేత పేరు పెట్టించుకున్నాడు ఆయన. మనం సొంత పెత్తనంతో పిచ్చి పేర్లు పెట్టుకోకుండా ఇలా పెద్దవాళ్ళ ద్వారా పేరు పెట్టించుకుంటే మంచి పేర్లు వస్తాయి. అంతేగాని గూరు గూళ్ళు చూసి, చెత్తా చెదారం చూసి చూస్తే ఏముంది అందులోనూ? అప్పుడు దానివల్ల
ఏం పేర్లు పెడుతున్నావో తెలియట్లేదు. ఆ గూగుల్లో వాడికి ఏం తెలుస్తుంది, మనం ఏది పెడితే అదే అలా ఉంటుంది. అది ఈ పెట్టేవాడికి ఏమో భాష రాదు, అందుకని నోటికి వచ్చినట్టు పేరు. ఒక ఆవిడకి అశ్రుత అని పేరు పెట్టారు, అంటే ఎప్పుడు ఎవరికి వినపడదు. దాంతో ఆవిడ చెవిటిది పుట్టింది, చెవిటిది అయిపోయింది, అశ్రుత వినపడదు. దానివల్ల కొద్ది రోజులు చచ్చిపోయింది, ఎందుకని ఎవరికి వినపడదు కాబట్టి ఆ పేరు కూడా పోయింది. ఇలా చాలా చిత్రమైన పేర్లు ఉంటాయి. ఆ పేర్లు ఏమిటో తెలియదు నాకు. ఎవడో పంచాంగంలో చెప్పేట డీడు డోడే అనే అక్షరాలతో పేరు పెట్టాలన్నట్ట. అసలు దీంతో ఏ భాషలో అయినా సంస్కృతంలో తెలుగులో ఉంటాయి, అసలు దిక్మాల భాషలో ఉండాలి తప్ప. అందుకని ఈ డి అనే అక్షరంతో పేరు ఏమిటండి అని నన్ను అడగడానికి మా కుర్రాన్ని అడిగారు. డి అనే పేరుతోటి సంస్కృతంలో సరైన పదం ఉండదురా బాబు అన్నాను. ఆ గురువుగారు ఇలాగే చెబుతారని చోరుకోవడం చేశాడు. డీడిక్కి పాప అని పేరు పెట్టాడు. ఆ పిల్ల అందరినీ డీడిక్కి అని కొట్టడం మొదలెట్టింది, తలకాయ పగిలింది, మొన్న ఆసుపత్రిలోకి వెళ్ళింది. అలాగే టో అనే అక్షరంతో పేరు పెట్టాలట, అందుకని టోపీ రాణి అని పేరు పెట్టారు. అందరికీ టోపీ వేసింది, మొగుడికి కూడా టోపీ వేసింది. సో ఎంత చిత్రంగా ఉండవు నాకు ఇవి. అక్షరాలు ఏమిటో తెలుసినా మీకు? పేపోరారి అంటే చిత్త, చిత్త నక్షత్రానికి అక్షరములు బీజ అక్షరములు. చిత్త నక్షత్రం మొదటి పాదంలో పుడితే పే అని చెవులు ఆ బీజం ఉచ్చరించి పేరు పెట్టు అని అంతరార్థం. అది తెలియక వీడు పే అనే పేరుతోటి పే అనే అక్షరంతో పేరు పెట్టడానికి ప్రయత్నించి పేరమ్మ పిచ్చమ్మ పేపోరారిలో ఇంతకంటే ఎందుకు అవుతాయి అలా పెట్టుకోవడం మొదలెట్టారు. ఎక్కడైనా పునర్వసు నక్షత్రంలో పుట్టినవాడికి రాముడని పేరు పెట్టారు తప్ప ఆ రోజుల్లో ఇలాంటి ఏమైనా పేర్లు పెట్టారు ఈ అక్షరాలతోటి? ఇంకో జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన ధర్మరాజు గారికి ధర్మరాజు యుధిష్ఠిరుడు అన్నారు కానీ అక్షరాలు పెట్టి పెట్టారా? అనురాధులో పుట్టినవాడికి నాని నూనె అనే అక్షరాలతో పేరు పెట్టారా? పెట్టలేదే. ఆనాడు నిన్న మొన్నటి దాకా మహాపండితులకి జ్ఞానులకి భగవంతుడికి లేని పిచ్చి వాళ్ళ కలియుగంలో మనకు పుట్టింది. ఎందుకంటే పిచ్చివాళ్ళు కూడా ఈ జాతకాలు చెప్పడం మొదలు పెట్టడం వల్ల, పండితులు చెప్తే సమస్య రాదు, తెలిసి తెలియనివాడు చెప్పడం వల్ల వస్తుంది సమస్య ఇది. కాబట్టి అక్షరములుతో పేరు పెట్టమని ఎక్కడ శాస్త్రం కాదు. ఆ అక్షరములను బీజములుగా ఉచ్చరించి మంచి పేరు పెట్టండి. అసలు ఎలా వస్తుంది టో అనే అక్షరంతో పేరు ఏముంటుంది సంస్కృతంలో? చూపించమనండి ఏమన్నా ఓ మంచి పేరు టోలో. తెలుగులో చూపించమనండి ఏముండవు, ప్రారంభమయ్యే అక్షరాలే ఉండవు. ఇక అక్కడి నుంచి ఏది పెడితే అది పెట్టడం అన్నమాట. దానివల్ల అర్థం అనర్థం అవుతుంది, పిల్లలు భ్రష్టులు అవుతారు. కొన్ని పేర్లు పెడితే రాణింపు రాదు, అప్పుడు పిల్లలకి ఎందుకు రాణింపు రావడం లేదో తెలియక రోజు ఏడవడం. ఏడ్చిన తర్వాత 16 ఏళ్ళు 18 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఇంక మీరు ఏమని పేరు మారిస్తే మాత్రం ఉపయోగం ఉంది, అప్పటిదాకా పిలిచిన పేరు ఎక్కడికి పోతుంది? పోదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. చక్కని నామం శ్రీనివాస నామాన్ని ఒకళ్ళ మాలిక ఈయనకి పెట్టగానే ఆ రోజు నుంచి ఆయన శ్రీనివాసుడయ్యాడు. ఇక ఆ పేరు ఎంత ప్రసిద్ధికి ఎక్కిందండి. శ్రీనివాస అనే నామమును ఎరగనివాడు ఉంటాడా? ఆ నామంలో ఎంత అందం ఉన్నది. శ్రీ నివాసముగా కలవాడు, వక్షస్థలం మీద ఎప్పుడూ లక్ష్మీదేవిని పెట్టుకున్నవాడు అని ఆవిడ పేరు పెట్టడం వల్ల నిజంగా ఆయన దగ్గరికి డబ్బు వచ్చేసింది. వాళ్ళమ్మ మంచి ముహూర్తంలో పేరు పెట్టడం వల్ల కొండ మీద ఆయనకి ఎంత డబ్బు వెళ్ళిన ప్రతివాడు పిసిరు కొట్టాడు కూడా అక్కడ డబ్బులు పెడతాడు. ఏ గురువు గారి దగ్గరికి వస్తే చూస్తూ చూస్తూ రూపాయి అక్కడ వేలేడు కానీ ఆ 7 కొండలకు వెళ్ళగానే ఎంత పీనాసివాడైనా అక్కడికి వేసేస్తాడు అన్నమాట. రూపాయి ఇచ్చేయాలి అనుకున్నవాడు 1 కోటి రూపాయలు వేసి వస్తాడు. ఒక ఆయన నేను ఎరిగిన వాడు ఒకడున్నాడు, ఓ ఉంగరం వేస్తానని ఒప్పుకున్నట్ట. తీరా ఉంగరం మీద వ్యామోహం వచ్చింది, ఇంత ఉంగరం అందులో వేయడం ఎందుకులే, ఉంగరం కాస్ట్ వేసినా పర్వాలేదు కదా అని ఉంగరానికి ఓ 10,000 12,000 ఖరీదు. ఆ 12,000 హుండీలు వేస్తుంటే ఉంగరం కూడా దరిద్రంలో పడిపోయింది. వాడికి 12,000 పోయాయి, ఉంగరము పోయింది. వాడి బొంగరంలా తిరుగుస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఆయన దగ్గర వేడాకోడలు అడిగితే ఉన్నది లాగేస్తాడు. ఒకసారి హుండీలో పడ్డాక ఇక వీడు ఎంత గింజుకున్నా రూపాయి తిరిగి రాదు అందులో వచ్చి. కాబట్టి ఆయన దగ్గర ఎటువంటి వాడైనా లోభిత్వం చూపించడానికి వీలు లేకుండా వేసేస్తాడండి. 10 రూపాయలు వేద్దామంటే 100 వేయడం, 100 అంటే 200 వేయడం, అలా వేయడం చేస్తున్న వాళ్ళు ఎంతోమందిని చూసామన్నమాట. అటువంటి పేరు ఆ శ్రీనివాస నామంలో ఉన్నది. ఇక తదనంతరం జరిగిన ఒక గొప్ప కథ చెబుతున్నాము మీరు. అక్కడ శ్రీనివాసుడు ఒకడు మాలిక దగ్గర సేవలు చేయించుకుంటూ ఆవిడికి పుత్రుడిలా ఉన్న కాలంలో కలియుగ ప్రారంభంలో చంద్రవంశంలో పాండవ దౌహిత్ర వంశంలో సువీరుడు అని ఒక రాజు పుట్టాడు. ఈ పాండవుల వంశంలో ఒక దౌహిత్రుడు పుట్టాడు. పాండవులు 5 గురే కాకుండా ఇంకక్కడ చాలామంది ఉన్నారుగా, యుత్సుడు మొదలైన వాళ్ళంతా ఆ పాండవ వంశం వాళ్ళే. ఆ వంశంలో కొంతమంది ఆడపిల్లలు కూడా పుట్టారు. కొంతకాలం పోయాక జనమేజీ మహారాజు గారు ఒక కూతుళ్ళు కూడా పుట్టారు. అలా
చాలామందికి అనుమానం, పాండవ వంశంలో పాండవులకి ఒక పిల్లలు తప్ప ఎవరు ఆడపిల్లలు లేరు కదండి అని. పాండవ వంశంలో ఉన్నారు కానీ పాండవులు కల్లా. జనమేజయుడికి కొడుకులతో పాటు కూతురు ఉంది. ఆ జనమేజయుడి కొడుకుల్లో శృతసేనుడు అనేవాడికి ముగ్గురు కూతుళ్ళు, ఆరుగురు కొడుకులు పుట్టారు. కాబట్టి అలా ఆ వంశంలో ఒకనొక అమ్మాయి దౌహిత్రురాలి యొక్క వంశంలో సుధర్ముడు అని ఒక ఆయన పుట్టాడు. ఈ సుధర్మ మహారాజు గారు చాలా ధర్మాత్ముడు, బహుశా పాండవులకి పదో తరం వాడు ఆయన. ఆ సుధర్మ మహారాజు గారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు ఎవడో తెలిసిన పూర్వం కుంతల అనే ఒక చండాల స్త్రీ వెంటబడిన మాధవుడు. మాధవుడు అనేవాడు కుంతల అనే స్త్రీ వెంటబడి భ్రష్టుడయి తర్వాత కపిల తీర్థంలో స్నానం చేసి కొంత పాపం పోగొట్టుకుని పిండ ప్రదానం పితృదేవతలకి చేసి కొండెక్కుతూ ఉంటే ఆయన శరీరంలో ఉన్న పాపాలన్నీ భస్మం అయిపోయాయని నేను మీకు చెప్పానుగా. ఈ మాధవుడు ఇదిగో సుధర్ముడికి కొడుగ్గా పుట్టాడు. ఆయనకి ఆకాశరాజు అని పేరు పెట్టారు. ఎన్ని పాపాలు చేస్తేనేం, ఆ కొండ మీదకి వెళ్ళడం వల్ల పాపాలన్నీ పటాపంచలైపోయి పశ్చాత్తాపం కలిగితే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందండి. మనిషి జీవితంలో అపరాధం చేయకుండా ఉండడు, కానీ అపరాధం చేశాక నేను జీవితంలో చాలా పొరపాట్లు చేశాను, ఇంకెప్పుడు ఈ అపరాధములు చేయను, నేను పవిత్రంగా బతుకుతాను అని సంకల్పం చేస్తే ఆ సంకల్ప బలం వల్ల వాడి పాపాలు పటాపంచలవుతాయి. మళ్ళీ దేవుడికి దండం పెట్టడం, మళ్ళీ భూలోకానికి తిరిగి రావడం, రాగానే మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెట్టకుండా ఒకసారి పశ్చాత్తాపం పొంది భగవద్ దర్శనం చేసుకున్నాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆయన అంత జాగ్రత్తగా ఉండడం వల్లే హరికటాక్షం పొందాడు. మనం ఎంతో పూర్వం చెప్పుకున్నాక బ్రహ్మగారు వరం ఇచ్చిన ప్రకారంగా ఆయన ఆకాశరాజు అనే పేరుతో పుట్టాడు. ఈ మాధవుడి అసలు భార్య పేరు చంద్రరేఖ అని కూడా చెప్పానుగా మీకు. ఆవిడ పరమపతి వ్రత, భర్త వెళ్ళిపోయాక మళ్ళీ కనపడకపోతే బెంగ పెట్టుకుందిట ఆవిడ. అయ్యో నా భర్త పగటిపూట రతిక్రీడకి పిలిస్తే వెంటనే వెళ్లకుండా వాదోపవాదాలు చేశాను, ఆ తర్వాత ఆయన తీరా నదీ తీరానికి వెళితే నన్ను వెనక్కి పంపాయని ఎక్కడికో వెళ్ళిపోయాడు, సువర్ణముఖి తీరం నుంచి వెళ్ళిపోయిన నా భర్త మళ్ళీ కనపడలేదు, ఏమైపోయాడు అని అతని కోసం బెంగ పెట్టుకుంది. పాప వాళ్ళ అమ్మా నాన్న కూడా బెంగ పెట్టుకున్నారు, వాడు బెంగ పెట్టుకుని ముందు చచ్చిపోయారు. చంద్రరేఖ మాత్రం రోజు మాధవ మాధవ అని ఆ భర్తనే తలుచుకున్నది పాప. ఒకటేమో పతివ్రత అవ్వడం వల్ల భర్తను తలుచుకున్నది, రెండవది తలుచుకున్న నామం మాధవ నామం. మాధవ అనే పేరు ఎంత ఇష్టం అండి స్వామివారికి. మా అంటే లక్ష్మి కదా, ధవ అంటే వల్లభుడు, మాధవ అంటే లక్ష్మీ వల్లభుడు. రోజు శ్రీహరికే శివనామా మధురిపు తారక నామా, శ్రీహరికే శివనామా అని హరి యొక్క నామాలు తలుచుకోవాలి. అందుకని పూర్వం భగవన్ నామాలు ఎందుకు పెట్టేవారు, ఏదో బుడ్డాడు లేక బొబ్బ, బుజ్జి, గజ్జి, బజ్జి, అవి ఇలాంటి పేర్లు పెట్టుకోకూడదు. బేబీ, జిలేబీ అంటే చచ్చిపోయేటప్పుడు జిలేబీ అనుకుని జిలేబీగా పుడతాం, ఆ జిలేబీని ఉడదనేస్తాడు. లేదా బుజ్జి, బుజ్జి అంటే వచ్చేటప్పుడు ఏ బుజ్జి కుక్కొక్కందో గజ్జి కుక్కొందో పుడతారు. దాని బదులు చక్కగా మాధవ అంటే మాధవ అనే పిలవండి, భార్య పేరు సీత అయితే సీత అనే పిలవండి తప్ప సీతూ అంటే తీతూ పెట్టలా ఉంటుంది. అది పేరును కంపు చేసేస్తారు వాడు చాలామంది అనమాట, చక్కని పేరు మరి ఎందుకు పాటు చేస్తారో తెలియదు అనమాట. హాయిగా పద్మ అని పేరు పెట్టారు. పద్మావతి అని పిలచగా పద్దులు పద్ది అని పిలిచేవారు. అప్పుడు ఏమవుతుంది, వచ్చే జన్మలో పద్దులు రాసుకునేవాడిగా పుడుతున్నాడు, నువ్వు తెచ్చి పద్దులు రాసుకుంటావు. అందువల్ల ఎప్పుడు పేరు చక్కగా ఎలా ఉంటే అలాగే పిలవండి. భార్య పేరు శశిరేఖ అయితే శశిరేఖ అని పిలవాలి తప్ప రే కా అని కట్ చేయడం ఎందుకు. ఈవిడ అదృష్టం ఒకటి ఉన్నది, భర్త పేరునే మాధవ మాధవ ఏమైపోయావు అని ఆయన్నే తలుచుకుంటూ శరీరం విడిచిపెట్టింది. అదిగో ఆ చంద్రరేఖ మళ్ళీ భూమండలంలో ధరణీదేవి అనే పేరుతో పుట్టింది, ఆకాశరాజుకే భార్య అయ్యింది. ఇందాకే చెప్పాక యాంతే మతి సాగతి, నా భర్తే నాకు దిక్కు, ఆయనే నాకు భర్త కావాలి అని పూర్వజన్మలో పదే పదే కోరుకుని తెచ్చుకోవడం వల్ల భర్త నామం మాధవ అనే నామం అవడం వల్ల హరినామస్మరణం చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో మాధవుడేమో ఆకాశరాజుగా పుట్టగా ఈవిడ ధరణీదేవితో అనే పేరుతో పుట్టి మళ్ళీ ఆయనకే భార్య అయింది. ఎన్ని జన్మల బంధం, ఏడేడు జన్మల బంధం అనమాట. ఈ కథ విని ఒక ఆయన వచ్చి ఏమండి ఎందుకైనా మంచిది మావిడ పేరు తలుచుకోనండి అన్నాడు. మళ్ళీ వచ్చే జన్మలో కూడా ఈవిడే భార్య చూస్తున్నారు ఈ జన్మకి అన్నాడు ఆయన. ఆయన బాధ అయింది, కానీ వాళ్ళు అలా కాదు, ఆదర్శ స్వరూపులు కనుక మళ్ళీ ఈ జన్మలో కూడా దంపతులు అయ్యారు. ఈ ధరణీదేవి ఆకాశరాజు పరమ ప్రేమతో బతికారట. ఇంకా ఆ ప్రీతి మామూలు ప్రీతి కాదు, అనేక జన్మలలో భగవంతుని యొక్క అనుగ్రహం పొందిన కారణం చేత వాళ్ళు ఈ జన్మలో ఐకమత్యంతో బతికారు. సుధర్మరాజు గారు ఆకాశరాజుని ధరణీదేవిని ఎంతో ప్రేమగా చూసేవాడు. ఇక్కడ ఇంకో తమాషా జరిగింది. ఆకాశరాజు పుట్టాడు, ఆయనకి ధరణీదేవి భార్య అయింది. ఆ రోజుల్లో చిన్న వయసులో పెళ్లి చేసేవారుగా కొడుక్కి 18 ఏళ్ళు వచ్చిన సమయంలోనే 16 ఏళ్ల అమ్మాయిని ధరణీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి అయిన తర్వాత మధ్య మధ్యలో కొడుక్కి రాజ్యభారం ఇచ్చి సుధర్ముడు వేటకి వెళ్ళేవాడు. అప్పటికి ఆయనకు 45 ఏళ్ళు దాటి మొత్తం మీద తక్కక అవల్ల సుధర్మరాజొక్క నాడడవిలో మెగవేటలాడి బడలి అచ్చటనొక పంకజాకరంబులకేగి సుకుమార నాగ కన్యకను చూచి మోహించి బహువిధముల దాని ప్రార్థింప అది వడంబడక ఇట్లనియ రాజా. ఒకనాడు సుధర్ముడు ఒక కుర్రం ఎక్కి వేటకి వెళ్ళాడు. ఆ రోజుల్లో మహారాజులకి వేట అంటే చాలా ఇష్టం. వీరు కూడా మహావీరుడు గనక ఏ భటుల సాయం లేకుండా తానొక్కడే ఒక ఉత్తమాశ్వం ఎక్కి వేటకు వెళ్ళాడు. ఎన్నో జంతువులు వేటాడు, అలిసిపోయి మంచినీళ్ళ కోసం ఓ చక్కని సరస్సు చూశాడు. నిర్మలమైన స్వచ్ఛమైన మురికి లేని చెరువు కనపడింది. ఆ చెరువు నిండా తామర పువ్వులు ఉన్నాయి, అందుకే అది పద్మాకరం. అన్ని తామర పువ్వులే అందులో. అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగి బయటకు వస్తూ ఉంటే ఒడ్డున ఒక పరమసుందరి కనపడింది, మహాసుందరి కనపడింది. ఆవిడ నిజానికి నాగకన్య. నాగజాతి స్త్రీలు ఉత్తమ స్త్రీలు ఉంటారే, పాతాళ లోకం నుంచి వచ్చేటటువంటి మహిమ కలిగిన నాగకన్యకలు. వాళ్ళు పాముల రూపంలో ఉండగలరు, ఇచ్చారూపము ధరిస్తారు. ఇప్పుడు భూలోకానికి రావడం వల్ల ఆవిడ మానవాకారం ధరించింది. ఆవిడ కూడా మానవ సుందరి అనుకుని ఈయన దగ్గరికి వెళ్ళి, సుందరి ఇంతకాలం నుంచి నేను ఎవ్వరి బుట్టలోనూ పడలేదు, ఇవాళ నిన్ను చూడగానే వ్యామోహం చెందాను. నా పేరు సుధర్ముడు, నేను మహారాజుని. ఇక్కడికి దగ్గరలోనే మా సామ్రాజ్యం నారాయణపురాన్ని పరిపాలిస్తున్నాను. నేను నాకు పెళ్ళయింది, ఒక కొడుకు కూడా పుట్టాడు. తదనంతరం నా భార్య మరణించింది. మళ్ళీ పునర్వివాహం చేసుకోకుండా నా కొడుక్కి పెళ్లి చేసి వాళ్ళిద్దరిని యువరాజ పట్టాభిషిక్తం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఈ నడివయస్సులో నిన్ను చూడగానే వ్యామోహం కలిగింది, దయతో నన్ను పెళ్లి చేసుకోవా, నేనే సామాన్యుడి కాదు మహారాజు అనగానే ఆవిడ పక్కపక్కనవి నా రూపం చూస్తే హడిలి పారిపోతావు అందిట. ఇంత అందంగా ఉన్న నిన్ను చూస్తే ఇంకా హడిలిపోవడం ఏమిటి, ఇదేగా నీ రూపం అన్నాడు ఆయన. ఆవిడ వెంటనే చుర్రు అని వెంటనే ఒక పావుగా మారిపోయింది. తాడి చెట్టు అంత పొడుగున్న మహాసర్పం ఇలా చుట్టలు చుట్టుకుని తెల్లని రంగుతో పెద్ద పడగతో ఎర్రని కళ్ళతో కనపడింది. అంత మహాసర్పాన్ని చూస్తే ఇంకొక వ్యక్తి అయితే గుండె ఆగి డామ్మని గదపడి చచ్చిపోతాడు. తాడి చెట్టు అంత పొడుగున్న పాము ఒకటి, పైగా అది పైగా తెల్లని పాము ఎర్రని కళ్ళు అన్నమాట, పగడాల్లో ఉన్నాయి ఆ కళ్ళు. అది చూసి ఆయన, నాగకన్యకవా, అయితేనేం, నువ్వు మానవాకారం ధరించగలవు, ఇందాక నీవు ధరించిన ఆ రూపం నాకు ఇష్టం, ఆ రూపంతో నువ్వు నాకు భార్య ఇవ్వాలి అని కోరుకున్నాడు. చెప్పానుగా ఆయనకి శక్తి ఉన్నది, ప్రేమ ఎక్కువగా ఉన్నది, అందువల్ల నువ్వు ఏ రూపంలో ఉన్నా నువ్వు నా భార్యవే అన్నాడు. ఆవిడ పక్కపక్కనవి, మానవుడివి నువ్వు, నాగకన్యకను నేను, మనిద్దరికీ పొత్తు కుదరదు, నేను నియమనిష్టలతో ఉంటాను, మాంసం తినను, కేవలం గాలే పీల్చుకుంటాను, నువ్వు మహారాజు వేటాడి మాంసం తింటావు. పాములు మామూలు పాములు అయితే తింటాయి, గుడ్లును చెత్త చెదారం కప్పలు ఎలకలు తింటాయి, కానీ దేవతా సర్పాలు కదా ఇవి, ఈ సర్పాలు కేవలం వాయుభక్షణ చేస్తాయట అని గాలి పీల్చుకుంటాయి, అందుకే వాటికి వాతాసినులు అని పేరు, వాయు భక్షణ చేస్తాయి కనుక. మహాసర్పాలు ఉంటాయి చూసారా, అవి తీసుకునే ఆహారం కేవలం గాలి, గాలి పీల్చుకుని బతుకుతాయటది, అందుకే వాతాసి అంటే మహాసర్పం, దివ్య సర్పం అని పేరు. అప్పుడు ఆయన ఉన్నాడు, నీకోసం నేను కూడా నియమనిష్టలతో ఉంటాను, ఒకసారి నేను వరించాక ఆ స్త్రీని విడిచిపెట్టి ఉండలేను, నేను బతిమాలుకుంటాను, నేనేం సామాన్యుడి కాను అని వెంటపడి నీకోసం ధర్మాచరణ చేస్తాను, వేట విడిచిపెడతాను, శాకాహారం స్వీకరిస్తాను, నీకోసం ఏదైనా చేస్తానన్నాడు. అప్పుడు ఆవిడ జాలిపడి ఇదేదో దేవ సంకల్పం అనుకుని, అయితే నీతో శాశ్వతంగా మాత్రం కాపురం చేయలేను, కొంతకాలం ఈ సరోవర తీరంలో మనం ఇద్దరం కాపురం చేద్దాం, నేను మానవాకారంతో నీకు భార్యను అవుతాను, ఒక సంతానము కలిగే వరకు మాత్రమే నేను నీకు భార్యగా ఉంటాను, అవల నాకు సంతానం కలిగాక నేను వెళ్ళిపోతాను అనగా చాలు నీవు గర్భవతి అయ్యే వరకు నా దగ్గర ఉంటే చాలు అన్నాడు ఆయన. ఆ ఇద్దరు అక్కడే నాగజాతి పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. హాయిగా అక్కడ విహరించారు అరణ్యంలో. ఇక్కడ ఆకాశరాజు గారు, ధరణీదేవి ఎప్పటికీ రావట్లేదేమిటి అనుకున్నారట. మామయ్య రావట్లేదని ధరణీదేవి, మా నాన్నగారు ఎందుకు రావట్లేదని ఆయన అనుకున్నారు. అయినా తండ్రి పరాక్రమవంతుడు, మహాత్ముడు, మహిమ కలిగిన వాడు కనుక ఏం ప్రమాదం పాలు కాడని మాత్రం ఆకాశరాజు ఊహించాడు. 6 నెలలు గడిచింది. ఈ నాగకన్య గర్భం ధరించింది. గర్భం ధరించగానే వెంటనే ఇక నేను మా లోకానికి వెళ్ళిపోతున్నాను అంది ఆవిడ. అప్పుడు ఆయన ఉన్నాడు తెలుసా, నేను నీకు ఒక ఉంగరం ఇస్తాను, ఈ ఉంగరం నీతో పట్టుకుపో, ఈ ఉంగరం మీద సుధర్ముడు అని నా పేరు చెక్కబడి ఉంటుంది, నీకు తప్పక పుత్రుడు పుడతాడు అని నిన్ను చూడగానే నేను కనిపెట్టాను, నీకు శిశువు పుట్టగానే పుత్రుడు ఉదయించగానే ఈ ఉంగరం వాడికి, ఏదో ఒకనాటికి వాడు పెద్ద అయ్యాక నా దగ్గరికి పంపించు, ఆ ఉంగరం చూడగానే వాడిని నేను గుర్తిస్తాను, వాడికి కూడా రాజ్యంలో సగభాగం కల్పిస్తాను, ఇప్పుడున్న కొడుకు ఎంతో వాడు అంతే, ఇద్దరిని సమానంగా చూసుకుంటాను, ఈ ఇద్దరు కొడుకులు ఐకవత్యంతో ఉండేలా చూసుకుంటాను అన్నాడు ఆయన. అలాగే అన్నది ఆవిడ పాతాళలోకానికి వెళ్ళిపోయింది. అదిగో ఆ కన్యామణికి ఇటు నాగశక్తి, ఇటు మహారాజు గారు మానవ శక్తి, ఈ 2 శక్తులు కలిపి ఒక కొడుకు పుట్టాడు. వాడికే తొండమారుడు అని పేరు పెట్టారు. తొండమాన్ చక్రవర్తి అంటే ఆయన అన్నమాట. నాగకన్యకకి సుధర్ముడికి జన్మించాడు ఆయన. అక్కడ కొంతకాలం పాటు పాతాళలోకంలో 8 ఏళ్ళు వచ్చేదాకా పెరిగాడు. పూట పూటకి అభివృద్ధి చెందిన ఈ కుర్రాడికి ఒకరోజు ఒక అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఈ కుర్రవాడితో ఆడుకుంటున్న నాగబ్బాలురంతా వాళ్ళు ఇటు మానవులుగా మారగలుగుతున్నారు, దేవతలుగా మారగలుగుతున్నారు, పాములుగా ఉండగలుగుతున్నారు, వీడు మాత్రం పాముగా ఉండలేకపోతున్నాడు, కేవలం మానవుడిగా ఉంటున్నాడు. ఇది ఒక అనుమానం. ఇక రెండవది, ఈ పిల్లలంతా నాన్న అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం వీడు చూశాడు. ఓ రోజు వీడికి అనుమానం వచ్చి, అమ్మ ఇక్కడున్న పిల్లలంతా ఏ రూపం కావాలంటే రూపం ధరిస్తున్నారు, నేను మాత్రం కేవలం మానవాకారంలోనే ఉంటున్నాను, నా సాటి పిల్లలు ఇటు మనుష్యుల రూపంలో ఉంటూ పాముల రూపంలో ఉంటూ అప్పుడప్పుడు ఇంకా ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలుగుతున్నారు, ఆ శక్తి నాకు ఎందుకు రాలే. ఇక రెండవది, అందరూ తండ్రి తండ్రి నాన్న డాడీ అంటున్నారు, నాకు మాత్రం ఇక ఎక్కడ ఏ తండ్రి కనపట్లేదు, మా తండ్రి ఎవరు అని అడిగట. అమ్మ మా తండ్రి ఎవ్వరటంతునడుగా అడుగుతారు కదా పిల్లలు. అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్వి, నాయన మొదటి సందేహానికి సమాధానం చెబుతాను, వీళ్ళంతా నాగ పురుషులకు నాగస్త్రీలకి జన్మించిన వాళ్ళు, పాతాళలోకంలో ఉండే ఈ దివ్య సర్పాల సంతానానికి మహామహిములు పుట్టుకతో వస్తాయి, వాళ్ళు కామరూపం ధరించగలుగుతారు, నీవు తండ్రి వేరు తల్లి వేరు అవ్వడం వల్లే మానవాకారంతో పుట్టేవు తప్ప మహిమ కలిగిన వాడిగా పుట్టలేదు, మీ తండ్రి మానవుడు, భూలోకంలో సుధర్ముడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన ఒక ధర్మాత్ముడు, పాండవ వంశ సంజాతుడైన సుధర్ముడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నారాయణపురాన్ని పరిపాలిస్తున్నాడు, ఆయనే నీ తండ్రి, ఆ మానవ మహారాజు గారికి నాగకన్యనైన నాకు నువ్వు జన్మించావు, ఇప్పటికే 8 ఏళ్ళు నీకు వచ్చాయి, నువ్వు ఇటు పూర్తిగా నాగజాతి వాడివి కాదు, అటు పూర్తిగా మానవ జాతి వాడివి కాదు, కాబట్టి ఈ నాగలోకంలో నువ్వు ఎక్కువ కాలం ఉండలేవు, నువ్వు భూలోకానికి వెళ్ళి మీ తండ్రి గారి దగ్గర చేరు, మీ తండ్రి ఇదిగో ఈ ఉంగరం నీ వేలికి పెట్టమన్నాడు, ఈ ఉంగరం నువ్వు ఆయనకి చూపిస్తే నిన్ను గుర్తిస్తాడు, గౌరవిస్తాడు, ఇక తక్షణం నీ తండ్రి దగ్గరికి పో అన్నది. తల్లికి ఆ నాగకన్యకి నమస్కరించి ఈ కుర్రవాడు మహావేగంగా భూలోకానికి వచ్చి, నాగశక్తి ఆయనలో ఉంది గనక టీకారణ్యంలో క్రూర మృగాల మధ్య సర్పాల మధ్య ఏ భయంగా లేకుండా భయం లేకుండా సుధర్మ మహారాజు గారు సభలో ఉండగా కొలువులో ఉండగా సింహాసనం మీద ఉండగా అక్కడికి చేరాడు. ఇటు నాగజాతికి మానవ జాతికి కలిపి సంపర్కం వల్ల జన్మించినటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి సర్ప భయాలు ఉండవు, క్రూర మృగాల భయాలు ఉండవు. అందువల్ల ఆయన హాయిగా అరణ్య ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తండ్రికి నమస్కరించాడు.
అసలు ఈ కుర్రవాడు సభలోకి వస్తూ ఉంటే కాపలవాడు కూడా ఆపలేడట. ఎందుకు ఆ కుర్రవాడు చూస్తే అందరికీ అంత ముచ్చట అనిపించింది.
కొంతమంది పిల్లలు వస్తూ ఉంటే 8 సంవత్సరాల పిల్లలు,
వాళ్ళ ముఖంలో ఉన్న వర్చస్సు లేక వాళ్ళ సౌందర్యం ఆకర్షిస్తాయి.
కొంతమంది పిల్లలు వస్తుంటే అసహ్యంగా లేగండి అంటాం మనం.
అందువల్ల ముఖానికి కొన్ని శక్తులు ఉంటాయి. ఎవడి ముఖానికి ఏ విధమైన శక్తి భగవంతుడు ఇస్తాడో తెలియదు కదా. ఒక్కొక్కటి చూస్తే కొట్టబుద్ధి వేస్తుందో, ఒక్కొక్కటి చూస్తే పెట్టబుద్ధి వేస్తుందో సామెత ఉంది. ఈ కుర్రవాడు రాగానే అందరూ అందుకనే లోపలికి వదిలేరు. ఈయన కూడా తండ్రికి నమస్కరించాడు. అప్పుడు ఆయన ఈ కుర్రవాడిని చూచి, బాలక నాకు నమస్కరించిన నీవెవరివి, ఎందుకో తెలియదు నిన్ను చూస్తే దగ్గరికి తీసుకోవాలి, ప్రేమించాలి, లాలించాలి అనే ఒక ఊహ కలుగుతోంది. మనస్సు చెబుతుంది ఈ వ్యక్తి నావాడు అని. కొంతమంది వ్యక్తులు చూడగానే వాళ్లతో మనకి ఏదో పరిచయం ఉన్నట్టుగా, ఆత్మీయ బంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నిన్ను గురించి అడుగుతాను, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడగ్గా, మహారాజా నాగకన్య, పాతాళ లోకంలో ఉండే ఒక శక్తివంతురాలైన నాగకన్య నా తల్లి, సుధర్ముడని ఒక మహారాజు గారు మా తండ్రి. ఆయన ఎదుర్కొండ కూర్చుంటే, నువ్వే మా తండ్రి వల్ల, సుధర్ముడని ఒక రాజుగారు మా తండ్రి, నాగకన్య మా తల్లి, సుధర్ముడే నా తండ్రి అనడానికి ఆనవాలిది అని ఉంగరం చూపించాట. వాడు చాలా మేధావి, ఎవరని అడుగుతామే నువ్వేగా మా తండ్రి అనలేదు. సుధర్ముడని ఒక రాజుగారు ఉన్నారు, ఆయన మా తండ్రి, నాగకన్య మా తల్లి, దానికి జ్ఞాపిక ఈ ఉంగరం అనగానే ఆయన ముద్రికను చూచి పొంగిపోయి వాడిని కౌగిలించుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని, నీకు తొండమారుడు అనే పేరు అమ్మ నిర్ణయించింది, నేను పెడుతున్నాను అదే పేరు అని తొండమారుడు అనే పేరు పెట్టాడు. ఉపనయనం చేశాడు, ఆదరించాడు, ఆకాశరథిని పిలిచాడు. ఇతడు నీ తమ్ముడు, అనుక్షణం ఇతడు నీవు కలిసి ఉండండి. ఇద్దరు భిన్నోదరుడు అంటే తల్లులు వేరు, అయినా ఏకోదరుల్లా మెలగండి. ఒకే తల్లి కడుపులో నుంచి పుట్టిన వాళ్ళు ఎంత ఐకమత్యంతో ఉంటారో వీరిద్దరూ కూడా అంతే ఐకమత్యంతో ఉండండి అని చెప్పి, కొంతకాలం పోయాక తొండమారుడు కొంచెం వయస్సులోకి వచ్చాక ఈయనకి ఇక కాలం వెళ్ళిపోతుందని తెలుసు కనుక ఆకాశరాజుని మహారాజుగా, తొండమారుడిని యువరాజుగా చేసి వారిద్దరిని రాజ్య పట్టాభిషిక్తులు చేశాక బాధ్యత అంతా వాళ్ళకి అప్పగించి అరణ్యానికి వెళ్ళి అక్కడే వానప్రస్థాశ్రమంలో తపస్సు చేసుకుని ముక్తి పొందాడు. నిజంగానే ఆకాశరాజు తొండమారుడు సొంత అన్నదమ్ములు కూడా మెలగనంత ప్రేమతో మెరిగారటండి. కొన్ని చోట్ల అన్నదమ్ములు కూడా కొట్టుకు తెచ్చిపోతుంటారు కదా, ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళి 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 ఇటు ఆస్తి పోగొట్టుకుని శాంతి పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ కలియుగంలో. అటువంటి వాళ్ళని చూస్తే కౌరవ పాండవుల్లా కనపడతారు, కానీ వీళ్ళు అలా లేరట. ఏ కోదరులకు కూడా లభించనంత ఐకమత్యం వారిద్దరికీ లభించింది. అంత ప్రేమగా మెలిగారు, జ్ఞానంతో ఉన్నారు, ఇద్దరూ నారాయణ పరాయణులే, ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. ఈ జ్యేష్ఠుడు ఆకాశరాజుకి ఎప్పటికీ సంతానం మాత్రం కలగలేదు. నిజానికి ఇతనికంటే అతడు చాలా పెద్దవాడు, దాదాపు 16 ఏళ్ళు తేడా ఉంది అన్నగారికి తమ్ముడికి మధ్యలో. తమ్ముడికి 20 ఏళ్ళు వస్తున్నాయి, ఈయనకి 36 ఏళ్ళు వస్తున్నాయి, అయినా ఈయనకి సంతానం లేదు, ఆయనకి సంతానం లేదు. దాంతో అక్కనాడు ఆయన చింతాక్రాంతుడు అయిపోయాడు. నాకు సంతానం ఎందుకు వల్ల కలగడం లేదు, ఏదో పాపం చేసిన వాడికి కానీ లేదా రుణానుబంధము లేని వానికి కానీ సంతానం కలగదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. నేనేం పాపం చేశాను లేక ఎందుకు రుణం లేదు అనుకుంటూ ఉంటే ఆయన అదృష్టవశాత్తు దేవగురుడు బృహస్పతి భూలోకానికి వచ్చాడు. పిలిచినా అంత తేలికగా రాని బృహస్పతి గురువుగారు, దేవగురువు తనయంత తాను అక్కడికి వచ్చాట. ఆయన, మహారాజా నీ గురించి స్వర్గంలో గొప్పగా విన్నాను. ఏమని విన్నానో తెలుసా? ఆకాశ నామాతు మహాన్ రాజా భూతు సార్వభౌమక ఏకదారవృతో రాజా ధరణీ సక్త చేతన. స్వర్గంలో నీ గురించి నారదుడి వంటి వాళ్ళు చెబుతూ ఉంటే విన్నాను. ఏమని? ఆకాశరాజు అని పేరు కలిగిన ఒక మహారాజు ఉన్నాడు, అతడు సార్వభౌమ లక్షణాలు కలిగినవాడు, ఈ భూమండలాన్ని చక్రవర్తిగా పరిపాలిస్తున్నాడు. కానీ ఆ మహారాజు గారి దగ్గర ఎవరి దగ్గర లేని గొప్పతనం ఒకటి ఉన్నది. కలియుగంలో సామాన్య మానవులు కానీ ఏమి ఉండదు. రాముడి తర్వాత మళ్ళీ అలాంటి వాడు అయినా ఏకదారవ వ్రత ఏకపత్ని వృతుడైన ఒకే భార్య తప్ప ఈ జన్మలో నాకు రెండవ భార్య లేదు అని భీష్మించుకున్నాడు ఆయన. పూర్వజన్మలో ఆ కుంతల వెంట పడ్డ పాపం ఉంటుంది కదండి, అందుకే ఆయన పశ్చాత్తాపంతో శరీరం విడిచిపెడుతూ భవిష్యత్తులో ఏకపత్ని వృతుడై పరమధర్మంతో మెలగాలి అనుకున్నట్టు, అందుకే ఈ జన్మలో అంత సంస్కారం కలిగింది ఆయనకి. ధరణీ సక్త చేతన, ఆ ధరణీదేవి మీద తప్ప ఇంకెవ్వరి మీద ఆయనకి ప్రేమ లేదు. ఆయన చాలా గొప్పవాడు, ఆయనకి సంతానం లేదు, అయినా ఇంకో పెళ్లి చేసుకోమని పెద్దలు చెప్పినా చేసుకోలేదు. అలాంటి వాడు భూలోకంలో చాలా అరుదుగా ఉంటారు అని పెద్దలు పొగిడారట. ఎక్కడ? దేవలోకంలో. పైగా పొగిడిన వాళ్ళలో నారదుడు కూడా ఉన్నాడు. నారదుడు నీ గురించి పదే పదే ప్రశంసిస్తూ ఉంటే విని, ఆహా ఈ గొప్పవాడు ఎలా ఉంటాడో చూద్దామని వచ్చాను. నిజంగా నిన్ను చూడగానే పెద్దలు ఎలా పొగిడారో ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయని అర్థమయ్యింది. మహారాజా నువ్వు ధన్యుడివి. భూలోకంలో ఒక మంచివాడిని ఇంకో మంచివాడు కూడా పొగడ్డం. ఒకడు గొప్పవాడైతే రెండోడు పొగుడతాడు. మీరు చూడండి ఎక్కడైనా ఒకవాడు ఈయన భక్తుడు అంటే నేను అంతకంటే భక్తుడు అని పక్కవాడు అంటాడు. ఆయన భక్తుడు అంటే ఆ పక్కవాడికి మండుతూ ఉంటుంది. ఇప్పుడు మాకు పెద్ద సమస్య తెలుసా, ఒక శిష్యుడు గొప్పవాడని నేను పొరపాటున మెసేజ్ పెడితే రెండోవాడు ఇంత కష్టపడి గురువు గారికి సేవ చేస్తానని పొగడలేదు, ఆడే పొగిడాడంట. పొగడకపోతేనే గురువు గారికి తెలియదు అని ఎవరువో పైకి 10 సార్లు నీ పేరు ఉచ్చరించాలా? అదొక అమాయకత్వం సహజంగా. ఎందుకో తెలియదు కానీ ఎంత గొప్పవాళ్ల మధ్యలో అయినా సరే ఈ రవంత ఈర్ష్య వస్తూ ఉంటుంది, అదొక అసూయ ఏర్పడుతుంది. కానీ ఈ మహారాజు గురించి భూలోకంలో కాదు దేవలోకంలో కూడా పొగుడుతున్నట్టండి. కారణం నీ గుణములే. అనగా ఎన్ని గుణములుంటే ఏమయ్యండి, సంతానం లేకపోతే ఉపయోగం ఏమున్నది? సంపద ఉన్నది, కీర్తి ఉన్నది, అధికారం ఉన్నది, పరమ పతివ్రత సుందరీమణి అయిన భార్య ఉన్నది, నన్ను తండ్రిలా ప్రేమించే తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడికో భార్య ఉంది, కానీ ఒక్కడు కూడా వారసుడు లేడు. ఈ చింత నన్ను పట్టి పీడిస్తోంది. దీనివల్ల మరణం పొందితే ఈ సంతానం కోసం మళ్ళీ ఏ అపవిత్ర జన్మ ఎత్తవలసి వస్తుంది. అనగా నీకు అంత తేలికగా సంతాన యోగం లేదు, అయినా దేవ సంకల్పం వల్ల నీకు ఒక మంచి మాట చెబుతా విను. నువ్వు ఒక యజ్ఞం చెయ్యి, ఆ యజ్ఞం కోసం భూమిని బంగారపు నాగలితో నువ్వే స్వయంగా దున్ను. అప్పుడు నీకు ఒక ఆడపిల్ల దొరుకుతుంది. ఈ ఆడపిల్ల రావడంతో నీ జాతకం మారిపోతుంది, నీకు మహత్తర ఖ్యాతి వస్తుంది అన్నాడు బృహస్పతి. అయితే ఆ స్థలం కూడా మీరే చూపించండి అన్నట. అప్పుడు ఆయన నారాయణపురంలో చంద్రగిరికి వెళ్ళే చోట, ఇప్పుడు మనం శ్రీనివాస మంగాపురం అంటాం కదా, అక్కడ శ్రీనివాస మంగాపురం దగ్గర ఓ స్థలం చూపించి ఇక్కడ యజ్ఞం చేయి, ఇక్కడే నాగలితో భూమి దున్ను అన్నాడు బృహస్పతి. ఈయన భార్యతో కలిసి అక్కడికి వెళ్ళి ఒక శుభముహూర్తంలో ఒక పవిత్ర స్థలంలో బంగారు నాగలి పెట్టి దానికి మంచి బలమైన ఎడ్లు కట్టి దున్నడం మొదలెట్టాడు. ఈ బంగారు నాగలికి 2 ఎడ్లు కట్టాడు. ఆ 2 ఎడ్లు ఎలా ఉన్నాయో తెలిస్తే, ఒకటి సత్యం ఒకటి ధర్మంలో ఉన్నాయట. అటువంటి ఎడ్లట అవి. ఆ ఎడ్లు నాగలి ఈడుస్తున్నాయి. హఠాత్తుగా నాగలి భూమిలో చోట గుచ్చుకుపోయి కదలలేదు. యజ్ఞార్థం శోధయామాస భువం ఆరణి తీరత. యజ్ఞం కోసం పవిత్ర స్థలంలో నాగలితో దున్నుతున్న ఈయనకి ఒక సమస్య వచ్చిందనమాట. ఈ నాగలి తనంత తాను కదిలి వెళ్ళాలిగా, ఎడ్లు లాగుతున్నాయి, నాగలి చకచక వెళ్ళిపోవాలి. ఓ చోట నాగలి మొన్న దేనికో గుచ్చుకుని కదలకుండా స్ట్రక్ అయిపోయింది, ఆగిపోయింది. ఈ నాగలికి ఏదో తగిలింది అనుకున్నాడు ఆయన. వెంటనే భటులు పిలిచాడు, ఈ నాగలి పైకి తీసి ఇక్కడ తవ్వండి అన్నట. తవ్వితే అడుగున ఓ బంగారపు పెట్టి కనపడింది, పూర్తిగా బంగారపు పెట్టి. ఆ పెట్టి మూత తీశాడు ఆయన. లోపల ఎర్రని తామర పువ్వులు ఉన్నాయి, అన్ని తామర పువ్వులే. ఆ తామర పువ్వులు ఏదో ఒక పరుపులో పరిచారు ఎవరో. ఆ తామర పువ్వుల మధ్యలో పడుకుని ఉన్నదట ఒక బాలిక. పద్మశయ్యా గత రమ్య సర్వలక్షణ లక్షిత. తామర పువ్వుల పరుపు మీద సకల శుభలక్షణములతో కూడిన పరమ సుందరీమణి అయిన బాలిక పడుకునుంది. ఇక ఆ బాలిక ఉన్నది ఎర్ర తామర పువ్వు లాంటి రంగులో మెరిసిపోతోంది. ఆవిడ అరికాల్లో తామర పువ్వు, శంఖము, చక్రము, ధనుస్సు వంటి శుభచిహ్నాలు ఉన్నాయి. అవతారం ఎత్తినటువంటి వాళ్ళ అరికాళ్లలో తామర పువ్వు, శంఖం, చక్రం ఇటువంటి లక్షణాలు ఉంటాయి. హరికలు చూడండి, ఎవరికైనా అందులో శంఖం చక్రం కనబడ్డాయంటే వాళ్ళు విష్ణు స్వరూపాలు మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే లక్ష్మీ స్వరూపాలు, పొగుళ్ళు ఉంటే మానవులు. ఆ తల్లి అంత అద్భుతంగా ఉందన్నమాట. సర్వలక్షణాలు ఉన్నాయట అందులో. శంఖం లాంటి కంఠం, చక్కని చేతులు, అరిచేతులు కూడా కోమలంగా మెరిసిపోతున్నాయి. ఆవిడ శరీరం నుంచి తామర పువ్వుల వాసన వస్తోంది, అందుకే పద్మిని జాతి స్త్రీ అంటారు. స్త్రీల శరీరం నుంచి పద్మం వంటి వాసన వస్తే వాటిని పద్మిని జాతి స్త్రీలు అంటారు, ఉత్తమ స్త్రీలు అనమాట. స్త్రీలలో కొంతమంది స్త్రీల దగ్గర అటువంటి సువాసన రావడం నేను చూశానండి, అందుకే చెప్తున్నాను. ఇదేం అసత్యం కూడా కాదు, పురాణాలు ఏం వేళాకోళంగా చెప్పలేదు. నేను ఒకప్పుడు ప్రయాగలో చూశాను, బదరీలో చూశాను. ప్రయాగలో యమునా గంగా సంగమంలో 1998లో మేము స్నానానికి వెళ్ళాం. అప్పుడు మా పెద్ద పాప బుల్లి పాప, ఇంకా రెండో పాప పుట్టలే. ఆ స్నానం చేస్తుంటే ఒక ఆవిడ సంకల్పం చెప్పమని దగ్గరకు వచ్చింది. ఆవిడ శరీరం నుంచి అద్భుతమైన పద్మవాసన, మళ్ళీ తామర పువ్వుల్లో కూడా దివ్య పద్మాలు ఉంటాయి, సౌగంధిక పుష్పాలు అంటారు వాటిని. బదరీ దగ్గర గంధమాదన పర్వతం మీద ఉన్న సరస్సులో ఉన్న తామర పువ్వుల వాసన వంటి వాసన వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది, ఆవిడ చేతులు అన్నీ కూడా అచ్చం తామర పువ్వులో ఎర్రగా ఉన్నాయన్నమాట. అటువంటి వాళ్ళు ఉంటారు, అంత కోమలంగా ఉంటారు. అందుకే ఆవిడ చూడగానే ఎవరో దేవతా స్త్రీ నా అదృష్టవశాత్తు దర్శనమిచ్చి నా చేత సంకల్పం చెప్పించుకుంటోంది, ఈవిడ మామూలు స్త్రీ కాదు దేవస్త్రీయే, నన్ను అనుగ్రహించడానికి నా చేత సంకల్పం చెప్పించుకుని స్నానం చేస్తోందని భావించి మనస్సులోనే రెండు చేతులు జోడించి నమస్కరించాను. సంకల్పం చెప్పించుకుని నా చేతిలో ఉంగరం పెట్టి మాయమైపోయింది ఆవిడ. చాలా కాలం ఉంగరం ఉండే, తర్వాత అది కరిగించేసి వేరే ఉంగరం చేయించేసాం. తిరిగి పొరపాటు ఎవరో దాన్ని కింద పారేశారు. ఆ కింద పారేసాక కింద పారేసిన ఈ ఉంగరాలని కరిగించాలని శాస్త్రం కనుక కరిగించాం. చాలా కాలం ఉండేది ఆ ఉంగరం. అలాంటి వాళ్ళు ఉన్నారు, బదరీ దగ్గర ఎక్కువ కనపడతారు. కాకపోతే మన ఉపాసనా శక్తి బాగుండాలి, లేకపోతే ఎక్కడికెళ్ళినా ఒకటే వెళ్ళడం, ఇడ్లీ తెచ్చుకోవడం, పరిగెత్తడం, తినడం, పడుకోవడం, యాత్రలకు వెళ్ళినా ఇంటికి నుంచి ఏమవుతుంది కొంతమందికి. కారణం నీలో నేను దేవతలను చూడాలి, దేవస్త్రీలను చూడాలి, భగవంతుడిని చూడాలని ఒక పట్టుదల ఉండాలి. పట్టుదలతో తిరగాలి క్షేత్రాల్లో. కాశీలో తిరిగామంటే తిరగడం కాదు, శివ నాకు ఏదో ఒక రూపంలో దర్శనమివ్వవా, లేక హరి నాకు దర్శనమివ్వవా అని ఆ క్షేత్రాల్లో భక్తితో తిరగాలి, ఓపిక్గా తిరగాలి, దర్శనమిచ్చేదాకా మొండిగా తిరగాలి. ఏదో ఒకనాడు భగవంతుడు దర్శనమిస్తాడు. వారి వారి సుకృతాలను బట్టి, వారి తపశ్శక్తిని బట్టి కొందరికి ఈ జన్మలో లేదా కొంతమందికి ఏదో ఒక జన్మలో అయినా భగవత్ దర్శనం అవుతుంది, దేవతల దర్శనం అవుతుంది. ఇప్పుడు ఈ తల్లి అలాంటి పద్మవాసనతో పద్మగంధి అయి పుట్టిందనమాట. వాళ్ళ పద్మగంధి లేక పద్మిని అంటారు.